పేతురు గారు రాసినటువంటి రెండవ పత్రికను మనం ధ్యానం చేస్తూ వస్తున్నాం. రెండవ పత్రిక మనం ధ్యానం చేస్తూ వస్తున్నాం. వాస్తవానికి మనం 3:13 వరకు గడిచిన రోజుల్లో మనం ధ్యానం చేసుకున్నాం. ఇక చివరి భాగం 14-18 వరకు ఉన్నటువంటి ఆ భాగాన్ని ఈరోజు మనం ముగించుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఇందులో నుంచి మనము చాలా గొప్ప గొప్ప విషయాలు మనం నేర్చుకోవచ్చు. ఈ 14-18 వరకు ఉన్నటువంటి ఈ వచన భాగాల్లో మనకు ప్రాముఖ్యంగా కనిపించేటువంటి విషయాలు 6 ఉన్నాయి. 1, ప్రభు యొక్క రాకడను ఎదురు చూస్తూ పరిశుద్ధ జీవితాన్ని గడపాలి. రెండవది, దేవుని దీర్ఘశాంతిని రక్షణను అవకాశంగా చూడాలి. మూడవది, అబద్ధ బోధకుల పట్ల అప్రమత్తంగా ఉండాలి. నాలుగవది, దేవుని వాక్యాన్ని సరిగా అర్థం చేసుకోవాలి. ఐదవది, కృపలోను క్రీస్తు జ్ఞానంలోను నిరంతరం అభివృద్ధి చెందాలి. ఆరవది, జీవితమంతా దేవుని మహిమ కొరకే జీవించాలి. క్రీస్తునందు ప్రేమ దేవుడిలారా, ఈ రీతిగా మనము 6 విషయాలను ఈ భాగంలో నుంచి మనం నేర్చుకోవచ్చు. ముందుగా నేను 14 చదువుతున్నాను, గమనించండి. ప్రియులారా, నీతి కొరకు మీరు కనిపెట్టువారు గనక శాంతము గలవారై ఆయన దృష్టికి నిష్కలంకులుగాను నిందారహితులుగాను కనబడినట్లు జాగ్రత్త పడుడి. వాస్తవానికి నేను అస్సాం నుంచి వచ్చేటప్పుడు నా స్పెట్స్ నేను మర్చిపోయాను. అందుకోసమే బైబిల్ అక్షరాలు కనిపించగా కొంచెం కష్టంగా చదువుతున్నాను. సో కాబట్టి క్రీస్తునందు ప్రభువైన దేవుని బిడ్డలారా, ఇక్కడ వాస్తవానికి పేతురు గారు మాట్లాడుతున్న విషయం ఏంటంటే, మనము ప్రభు యొక్క రాకడ కొరకు ఎదురు చూస్తున్నటువంటి వారము కాబట్టి మనం ఎలా జీవించాలంట? మచ్చలేని వారముగా జీవించాలట. నిర్దోషులుగా ఉండుటకు శ్రద్ధ గలవారై ఉండాలట. శాంతము గలవారై ఉండాలట. ఈ లక్షణాలు మనలో లేకపోతే దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోవడం అనేటువంటిది చాలా కష్టమైనటువంటి ప్రక్రియ. ఎందుకంటే దేవుని రాజ్యంలోనికి ఎవరు పడితే వాళ్ళు ప్రవేశించలేరు. ఎవరికి పడితే వారికి అవకాశం ఉండదు. ఈ భూమి మీద కృపాకాలం ఉంది. ఈ కృపాకాలంలో మనం ఎన్నిసార్లు అడిగినా దేవుడు క్షమిస్తూ ఉన్నాడు. మరలా మనకు కృప చూపిస్తూ ఉన్నాడు. కానీ ఒకసారి ఈ భూమి మీద యాత్రను ముగించుకొని మనం తీర్పులో నిలబడిన తర్వాత అక్కడ మనకు ఎలాంటి అవకాశం ఉండదు. ఉదాహరణకి సంసోను దేవుని చేత ప్రతిష్ఠించబడినటువంటి వాడు, అభిషేకించబడినటువంటి వాడు. దేవుడు తన జీవితంలో అనేక సందర్భాల్లో తన ప్రార్థనను ఆలకించి అనేకమైన అద్భుతాలు చేశాడు. ఎన్నోసార్లు ఫిలిస్తీయులను అతను ఒంటి చేత్తో ఓడించటానికి ప్రభు అతనికి కృప చూపించాడు. కానీ అతడు తర్వాత దేవునికి ఎంత వ్యతిరేకంగా పాపం చేసి దేవునికి దూరం అయిపోయాడో మనకు తెలుసు. ఏ ఫిలిస్తీయులను సంహరించడానికి దేవుడు అతన్ని ఎన్నుకున్నాడో అదే ఫిలిస్తీయుల చేతికి పట్టుబడి రెండు కండ్లు పెరికి వేయబడి గుడ్డివారిగా తయారయ్యి వాళ్ళ దగ్గర ఒక బానిసలాగా అతడు గానుగుతో ఉండడాన్ని మనం చూస్తున్నాం. అయితే ఆ చివరి క్షణంలో సంసోను ఒక ప్రార్థన చేస్తాడు, ప్రభా నన్ను తిరిగి జ్ఞాపకం చేసుకొని నాకు మరలా ఆ తిరిగి ఆ బలాన్ని నాకు ఇవ్వు ప్రభా అని ప్రార్థన చేసినప్పుడు దేవుడు అక్కడ అతన్ని మరలా జ్ఞాపకం చేసుకొని అతడు ఎడల కనికరం చూపించి అతనికి అవకాశం ఇచ్చినప్పుడు అతడు తన రెండు చేతులతో ఆ నగరం మొత్తాన్ని, ఆ ప్యాలెస్ మొత్తాన్ని కూడా పడగొట్టి తాను బ్రతికి ఉన్నప్పుడు కంటే తాను చనిపోయిన తర్వాత అనేక మందిని, ఫిలిస్తీన్ల శత్రువుల్ని అతడు చంపినట్లుగా మనం చూస్తున్నాం. క్రీస్తునందు ప్రభువైన దేవుని బిడ్డలారా, ఎందుకు నేను ఈ విషయాన్ని జ్ఞాపకం చేశాను అనంటే, దేవుడు ఈ లోకంలో మనం జీవిస్తున్నప్పుడు మనము మచ్చలేని వారముగా నిర్దోషులముగా ఉండాలని కోరుకుంటున్నాడు. కానీ సంసోను మచ్చ కలిగిన జీవితం కలిగి నిర్దోషత్వాన్ని విడిచిపెట్టి దోషాన్ని కలిగి అతడు జీవించినప్పటికీ కూడా దేవుడు అతనికి ఒక అవకాశాన్ని ఇచ్చాడు. కానీ రేపు మనం తీర్పులో నిలవబడిన తర్వాత అక్కడ అలాంటి అవకాశం లేదు. నువ్వు అలా రిక్వెస్ట్ చేయడానికి అవకాశం లేదు, ప్రభా నాకు ఇంకొక అవకాశమే ప్రభా అనడానికి వీల్లేదు. బైబిల్ గ్రంథంలో మనకు ఒక ఉదాహరణ కూడా చూస్తాం. ఒక ఆయన దేవుని తీర్పులను కొనుక్కోబడిన తర్వాత, నరకంలో పెట్టబడిన తర్వాత అతడు దాహానికి అల్లాడిపోతూ పక్కన పరలోకంలో ఉన్నటువంటి వారిని చూస్తూ అబ్రహాముని రిక్వెస్ట్ చేస్తూ నాకు కనీసం ఒక నీటి చుక్కని పంపించండి అని అంటూ తర్వాత అంటాడు, నన్ను భూమి మీదకి పంపిస్తే నేను నా సహోదరులకు ఇలాంటి దుర్గతి కలగకుండాట్లు వాళ్ళకు ముందుగా చెప్పి నేను హెచ్చరిస్తాను అని అంటే అక్కడ అతనికి అవకాశం ఇవ్వబడిందా? అవకాశం ఇవ్వబడలేదు. అంటే నువ్వు ఒకసారి అక్కడకు వెళ్ళిన తరువాత ఇంక నీకు ఛాన్స్ లేదు. అందుకోసమే ఒక భక్తుడు అంటాడు, నరకంలో పడకుండా తప్పించుకోవడానికి మార్గం ఉందేమో కానీ నరకంలో పడిన తర్వాత తప్పించుకోవడానికి మార్గం లేదు అని అంటాడు. సో కాబట్టి ఈ లోకంలో మనం జీవిస్తూ ఉన్నప్పుడు మన దృష్టి, మన గురి అంతిమంగా ఏమై ఉండాలంటే దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోవడం. మరి దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోవాలంటే మనకి కొన్ని క్వాలిటీస్ కావాలి. అదేంటది? మచ్చలేని జీవితాన్ని మనం జీవించాలి. నిర్దోషులై ఉండుటకు మనము శ్రద్ధ గలవారై ఉండాలి. ఇక్కడ ఒక మాట జ్ఞాపకం చేస్తాను, మచ్చలేని వారై ఉండండి. స్పాట్లెస్ అంటే ఒక తెల్లని పేపర్ తీసుకుందాం, ఒక వైట్, ప్యూర్ వైట్ పేపర్ తీసుకుందాం. అందులో మధ్యలో ఒక చిన్న చుక్క పెట్టి మనము పిల్లల్ని పిలిచి ఆ పేపర్ని చూపించి, అరే ఇందులో నీకేం కనపడుతుందిరా అంటే వాడు ఆ మచ్చనే పాయింట్అవుట్ చేస్తాడు. చుట్టూరు ఉన్నటువంటి ఆ తెల్ల పేపర్ని 99.9% ఉన్నటువంటి ఆ వైట్ కలర్ని వాడు విడిచిపెట్టేసి జస్ట్ 0.1% ఉన్నటువంటి ఆ మచ్చను వాళ్ళు ఏలెత్తి చూపిస్తారు. అది కూడా లేకుండా ఉండడం మచ్చలేని జీవితం. నిర్దోషులుగా ఉండడం. అయితే ఉండండి అని అనలేదు, కానీ కనీసం ఉండడానికి శ్రద్ధ గలవారయ్యుండు అని అన్నాడు. ఎందుకంటే మచ్చలేని వారంగా జీవించడం అనేటువంటిది ఇట్ ఈస్ హైలీ ఇంపాసిబుల్. అంతెందుకు రక్షించబడిన తర్వాత, మారు మనసు పొందిన తర్వాత మనం ఎన్నిసార్లు మరలా పడిపోలేదు, ఎన్నిసార్లు మనం దేవునికి వ్యతిరేకంగా జీవించలేదు, ఎన్నిసార్లు మన ప్రవర్తన ద్వారా, మన నడవడిక ద్వారా ఆయన్ని మనం గాయపరచలేదు. క్రీస్తులందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకళ్ళు పడిపోయామే అనుకుందాం, కానీ మరలా తిరిగి లేచి నిలవబడ్డానికి ప్రయత్నం చేస్తున్నామా? ఆశ కలిగిన ప్రాణాన్ని దేవుడు తృప్తిపరుస్తాడు అని అంటే, మనం ఈ ఆశ ఇహలోక సంబంధమైన ఆశీర్వాదాలకు ఆపాదించి ప్రభా ఇల్లు కట్టుకోవడానికి ఆశ కలిగి ఉన్నాను, లేకపోతే దానికి ఆశ కలిగి ఉన్నాను, దీనికి ఆశ కలిగి ఉన్నాను అని మనం ప్రభువుని అడుగుతూ ఉంటాం. కానీ ఇదే ఆశను ప్రభువా నేను పరిశుద్ధంగా జీవించటానికి, మచ్చలేని విధంగా జీవించటానికి, నిర్దోషంగా జీవించటానికి నాకు సహాయం చేయండి ప్రభువా అని మనం అడగగలిగితే ఇంకెంత బాగుంటుంది. కానీ బాధాకరంగా మన ప్రార్థన అంశాల్లో అసలు ఈ పదము ఉండనే ఉండదు. క్రీస్తునందు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, జ్ఞాపకం చేసుకోండి. ఉదాహరణకి మన దినాన నాయకుల సదస్సులో స్టేజీ మీద మీరు కొన్ని వందల మంది నిలబడి మిమ్మల్ని మీరు పరిచయం చేసుకున్నారు, చాలా సంతోషం. ప్రజలందరూ చూశారు, అందరూ అప్రిషియేట్ చేశారు, మంచిదే. కానీ నిజంగా ఆ రోజు స్టేజీ మీద నిలబడి గర్వంగా మేము దేవుని కొరకు ఈ పని చేస్తున్నామని చెప్పినటువంటి వారిలో ఎంతమంది ఈ రీతిగా మచ్చలేని జీవితాన్ని, నిష్కలంకమైన జీవితాన్ని జీవిస్తున్నారు అని నేను అనడం లేదు, జీవించడానికి ప్రయత్నం చేస్తున్నారు అని అడుగుతున్నాను. ఈవెన్ ఇప్పుడు నేను చెప్పిన మాటలు నాకు కూడా వర్తిస్తాయి, సేవకులు కూడా వర్తిస్తాయి, ప్రతి ఒక్కరికి కూడా వర్తిస్తాయి ఆ మాటలు. కనీసం మనం మాట్లాడేటప్పుడు నిష్కలంకంగా మాట్లాడడానికి ప్రయత్నం చేస్తున్నాము. అంతరంగంలో ఒకటి పెట్టుకొని పైకి మరొక విధముగా నటిస్తూ మాట్లాడుతూ జీవిస్తూ ప్రవర్తిస్తూ అది నిష్కలంకం కాదు కదా, అది నిందారహితం కాదు కదా, అది మచ్చలేనితనం కాదు కదా. ఈరోజు ఉదయకాల సమయంలో దేవుడు మన ముందుకు ఇదే మాటలను తీసుకొని వస్తున్నాడు. క్రీస్తునందు ప్రేమైనటువంటి దేవుడిలారా, ప్రయత్నం చేద్దాం, ప్రభుని అడుగుదాం. అపొస్తలుడైన పౌలు అంటాడు, ఆయన ఎక్కడ పడిపోతాడు, ఎక్కడ బలహీనుడు అయిపోతాడని తను తానే నలగొట్టుకుంటున్నాడట. అంటే మచ్చలేని జీవితాన్ని, నిష్కలంకమైన జీవితాన్ని జీవించడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాడు. ఏం పుట్టుకతో వచ్చేది కాదు, ఎక్కడో దొరికేది కాదు, ఒక్కరోజులో వచ్చేది అంతకంటే కూడా కాదు. రోజు రోజుకి నువ్వు దేవునికి ఎంత సన్నిహితముగా, ఎంత దగ్గరగా నువ్వు వెళ్తావో మచ్చలేని జీవితానికి అంత దగ్గర అవుతావు. రోజు రోజుకి నువ్వు క్రీస్తుకి ఎంత దగ్గర అవడానికి ప్రయత్నం చేస్తావో, అది ప్రార్థనా జీవితం ద్వారా కానీ, ఉపవాస ప్రార్థన ద్వారా కానీ, పరిశుద్ధ లేఖనాలను పఠించడం ద్వారా కానీ, ధ్యానం చేయడం ద్వారా కానీ, సహవాసంలో పాలిభాగస్తులు అవడం ద్వారా కానీ, నువ్వు క్రీస్తుకు ఎంత దగ్గరగా వెళ్తుంటే, అంతగా మచ్చలేని జీవితాన్ని జీవించటానికి అది మనకు సహాయం చేస్తుంది. అంతగా నిష్కలంకముగా మనం జీవించటానికి, నిర్దోషులమై ఉండడానికి ప్రయత్నం చేస్తుంది. ఎక్స్రే వేరు, స్కానింగ్ వేరు, అల్ట్రాసౌండ్ స్కానింగ్ వేరు, ఎంఆర్ఐ వేరు. ఎంఆర్ఐలో అది ప్రతి భాగాన్ని కూడా అనేక ముక్కలుగా కట్ చేసి మనకి స్పష్టంగా మనలో ఉన్నటువంటి లోపం మొత్తాన్ని కూడా అది తేటతెల్లం చేస్తుంది. మనం ఎంఆర్ఐ దగ్గరికి వెళ్తే ఎంఆర్ఐ ఏ రీతిగా మనలో ఉన్నటువంటి ప్రతి భాగాన్ని అది పరిశోధించి మనలో ఉన్నటువంటి లోపాన్ని ఎత్తి చూపిస్తుంది. ఆలోచించండి, ఎందుకు ఎత్తి చూపిస్తుంది? అంటే ఇప్పుడు దీన్ని బట్టి వెళ్ళి వైద్యం చేసుకుని నిన్ను సరి చేసుకో అని చెప్పడానికి. ఎంఆర్ఐ స్కానింగ్ ద్వారా మన లోపాన్ని తెలుసుకున్న తర్వాత మనం పట్టించుకోకుండా సరి చేసుకోకుండా అలాగే ఉంటే ఏమవుతుంది? చచ్చిపోతాం, నిర్లక్ష్యం, మన చేతులారు మనమే. సో మనం దేవుని వాక్యానికి అత్యంత సమీపంగా వస్తున్నప్పుడు వాక్యం కూడా మన ప్రతి అణువులోనూ, మన ప్రతి అంతరంగంలోనూ, ఆలోచనలో ఉన్నటువంటి ప్రతి లోపాన్ని కూడా మనకు ఎత్తి చూపిస్తూ ఉన్నప్పుడు మనం ఏం చేయాలంటే ప్రార్థన ద్వారా వాటన్నిటిని విడిచిపెట్టడానికి ప్రయత్నం చేస్తూ, ప్రార్థన ద్వారా వాటన్నిటిని వదులుకోవడానికి ప్రయత్నం చేస్తూ క్రీస్తుకు అత్యంత సమీపస్థలం అవడానికి ప్రయత్నం చేస్తే మచ్చలేని జీవితాన్ని జీవించటానికి ప్రభువు కృప చూపిస్తాడు, పరిశుద్ధాత్మ దేవుడు కృప చూపిస్తాడు. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి మనం 15వ వచనాన్ని గాని మనం చదివినట్లయితే అక్కడ ఇదే కంటిన్యూషన్ మాటను మనం ఇంకొక మాట మనం చూడొచ్చు. మరియు మన ప్రభు యొక్క దీర్ఘశాంతము రక్షణార్థమైనదని ఎంచుకునడి, అలాగు మన ప్రియ సహోదరులైన పౌలు కూడా తనకు అనుగ్రహింపబడినట్లు జ్ఞానము చొప్పున మీకు వ్రాసి ఉన్నాడు. ప్రభు దీర్ఘశాంతాన్ని చూపిస్తున్నాడట, దీర్ఘశాంతాన్ని చూపిస్తున్నాడు. ఎందుకు? దేర్ ఈజ్ ఎ పర్పస్. ఏ ఒక్కరూ నశించడం ఆయనకి ఇష్టం లేదు. ఏ ఒక్కరు అన్న విషయాన్ని పక్కన పెడదాం. నీవు నశించడం దేవునికి ఇష్టం లేదు. మరి నువ్వు ఇన్ని రోజులుగా కనీసం నిష్కలంకంగాను, నిర్దోషత్వంగాను, మచ్చలేని విధంగాను అసలు జీవించడానికి నువ్వు ప్రయత్నం చేయకుండా, లేకపోతే నేను నిర్దోషంగా, నిష్కలంకముగా, మచ్చలేని విధముగా నేను జీవించకుండా ఉండడానికి కనీసం నా వంతు ప్రయత్నం చేయకుండా, నేను దేవునికి అత్యంత సమీపముగా రావడానికి నేను ప్రయత్నం చేయకుండా, నా ఇష్టానుసారంగా నేను జీవిస్తున్నప్పటికీ కూడా ఎందుకు ఇంకా నేను శిక్షణ పొందుకోలేదో తెలుసా? ఇంకా ఎందుకు దేవుడు నన్ను తీసుకోలేదో తెలుసా? కొన్నిసార్లు మనం అనుకుంటూ ఉంటాం కదా, మనం చేసినటువంటి పరిస్థితులను బట్టి, మన జీవితంలో మనం జీవించినటువంటి విధానాన్ని బట్టి, మన నడవడిక, మన ప్రవర్తన, మన మాటలను బట్టి మనం ఏమనుకుంటామంటే, ఇంకా దేవుడు ఎందుకు నా మీద ఆయన కృప చూపిస్తున్నాడు అని. నేను ఖచ్చితంగా ఈ విషయమై నేను శిక్షించబడతాను, దేవుడు ఖచ్చితంగా నేను చేసిన తప్పుకి నా మీద దెబ్బ కొడతాడు అని అనుకుంటూ ఉంటాం. కానీ ఏ దెబ్బ తగలదు. ఎందుకు తగలేదో తెలుసా? ఎందుకు పనిష్మెంట్ రాలేదో తెలుసా? దేవుడు మన యెడల దీర్ఘశాంతాన్ని ఆయన ప్రదర్శిస్తున్నాడు కాబట్టి. ఆయన మన యెడల దీర్ఘశాంతాన్ని ప్రదర్శిస్తున్నాడు. ఎందుకు? ఒకటే జవాబు, నువ్వు కనీసం మరలా పశ్చాత్తాపడి, మరలా రక్షించబడి, మరలా నీ పాపములను ఒప్పుకొని ప్రభు దగ్గరకు వచ్చి నిలబడతావని. ఏమవుతుంది నువ్వు రక్షించబడకపోతే? ఏమవుతుంది నువ్వు మనస్సును మార్చుకోకపోతే? ఏమవుతుంది నువ్వు అలాగే మూర్ఖంగా జీవిస్తే? నిత్య నరకాగ్నికి వెళ్ళిపోతావు కదా. నిత్య నరకాగ్ని అంటే నిజంగా మనకు దాని విషయం అర్థం కావడం లేదు. ఒక చిన్న మాట చెప్తాను. ఒక సహోదరితో నాకు డిస్కషన్ జరుగుతుంది. ఆమె ఒక శత్రువు గురించి చెప్తూ, ప్రాణం పోయిన అతన్ని క్షమించను సార్ అంది. నేను అన్నాను, అమ్మ క్షమించకపోతే మనం క్షమించబడము అని అన్నాను. నేను క్షమించబడకపోయినా పర్లేదు సార్ అని, నేను మాత్రం అతన్ని క్షమించను అని. తన భర్తనే, నేను క్షమించబడకపోయినా పర్లేదు సార్, నేను మాత్రం అతన్ని క్షమించను అని. మరి ఇప్పుడు నువ్వు క్షమించబడకపోతే వచ్చే నష్టం ఏంటో తెలుసా అన్నాను. ఏంటి సార్ అని, నువ్వు క్షమించబడకపోతే నువ్వు నరకానికి వెళ్తావు కదా అమ్మా నన్ను. ఆయన చాలా సింపుల్ గా అనేసింది, నేను నరకానికి పోయినా పర్లేదు సార్, అతన్ని మాత్రం నేను క్షమించను. నరకానికి పోయినా పర్లేదు అన్న మాట చెప్పడానికి చాలా సులభంగా ఉంది, కానీ ఆ నరకం ఎంత భయంకరంగా ఉంటుందో నిజంగా ఇంకా మనం దాన్ని ఎక్స్పీరియన్స్ చేయలేదు కాబట్టి, మనకు తెలియదు కాబట్టి మనం అలాంటి డైలాగులు కొట్టేస్తా ఉన్నాం. కానీ నరకమును కూడా చేసిన వాడు దేవుడు, అపవాదికి నీవాడు అనుచరుల కోసం ఆయన దాన్ని చేశాడు. అది ఎంత భయంకరంగా ఉంటుందో ఆయనకి తెలుసు. ఒకసారి అందులో పడితే ఇక బయటికి రారన్న సంగతి తెలుసు. అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు అని తెలుసు. అక్కడ పండ్లు కొరుకుటయు, ఏడుపులు, అసలు కనీసం దాన్ని ఊహల్లో కూడా మనం తీసుకోలేనంత భయంకరంగా ఉంటుందని తెలుసు. కాబట్టి నువ్వు దానిలో పడిపోకూడదని, ఆ నరకంలో పడిపోకూడదని నీ ఎడల ఆయన ఇంకా 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 దీర్ఘశాంతాన్ని ప్రదర్శిస్తూ ఉన్నాడు. ఈవెన్ నా ఎడల కూడా ఆయన ఇంకా ఇంకా మన అందరి ఎడల. మనమందరము నీతిమంతులము కాదండి, మనందరము నీతిమంతులుగా ఉన్నట్లు నటిస్తూ ఉన్నాం. మనందరం పరిశుద్ధులము కాదు, పరిశుద్ధులుగా ఉన్నట్లు నటిస్తున్నాం. మనం ఎవ్వరం నిజముగా క్రీస్తుతో అంటుకట్టుబడి లేము, కానీ అలా అంటుకట్టుబడినట్లు నటిస్తూ ఉన్నాం. అందరినీ నేను ఈ జాబితాలోకి తీసుకొని రాలేను, కానీ 90% మంది మాత్రం ఇలాగే ఉన్నారు. ఈరోజు క్రైస్తవులు 90% మంది క్రైస్తవులు ఈరోజు పగలు, కక్షలు, అసూయలు, ద్వేషాలు, ధనాపేక్ష, శరీరాశ, లోకపు డమ్మము, వీటన్నిటికీ క్రైస్తవులు కూడా బానిసలైపోయినారు. వాటి నుంచి ఇంకా విడుదల పొందలేదు. నిజం చెప్పాలంటే మన జీవితంలో ఏం జరిగిందనంటే, నల్లటి వస్త్రాలు తీసుకొని నల్లటి వస్త్రాలు తీసివేసి తెల్లటి వస్త్రాలను ధరించుకున్నాం మనం. పైకి మాత్రమే, పైకి తెల్లటి వస్త్రాలు ధరించుకొని పరిశుద్ధంగా ఉన్నట్టు మనం కనబడుతున్నాం, కానీ అంతరంగంగా ఇంకా మనం జయించవలసిన వాటిని, అనేకమైన వాటిని మనం జయించడం లేదు. అందులో ప్రధానమైనటువంటిది మన కోపము, ద్వేషము, అసూయ, బాగుపడుతుంటే చూసి ఓర్చుకోలేని తత్వము. మరి ఇవన్నీ ఉంటే మనము మచ్చలేని జీవితాన్ని ఏ రీతిగా జీవించగలుగుతాం? మనము ఆ పరలోకం కొరకు ఏదో చూస్తూ ఉన్నాం. మన అల్టిమేట్ గోల్ అదే. ఏ విధము చేత నేను పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకోవడం అనేటువంటిది, దట్ ఈస్ మన అల్టిమేట్ గోల్. అసలు ఆ గోల్ ని మనం రీచ్ కాలేకపోతే ప్రయోజనం ఏంటి? ఆ గోల్ ని నువ్వు నేను రీచ్ అవ్వాలనే కదా. దేవుడు మన ఎడల ఇంకా దీర్ఘశాంతాన్ని చూపిస్తున్నాడు. వాస్తవానికి ఈ ఉదయకాల సమయంలో నీవు నేను ఇంకా సజీవంగా ఉన్నామంటే ఏంటిదని అర్థం? గడిచిన రాత్రి ఎంతో మంది ఈ లోక యాత్రను ముగించుకొని వెళ్ళిపోయారు. గడిచిన గంటలో, గడిచిన క్షణంలో ఎంతో మంది ప్రాణాన్ని విడిచిపెట్టారు. బట్ స్టిల్ ఇంత ఘోరంగా జీవిస్తున్నా, ఇంత అపవిత్రంగా జీవిస్తున్నా, ఇంత అపరిశుద్ధంగా జీవిస్తున్నా, ఇంకా మన జీవిత దినాలు ముందుకు కొనసాగబడుతున్నాయంటే, ఇంకా ఈరోజు మనం సజీవంగా ఉన్నామంటే కారణమేంటి? అది దేవుని దీర్ఘశాంతమని మనం గ్రహించలేకపోతున్నాం. మనం ఏమనుకుంటున్నాం, ప్రతిరోజులాగా రాత్రి పండుకున్నాం, ఈరోజు ఉదయం నిద్రలేసాం అనుకుంటున్నాం. ప్రతిరోజులాగే రాత్రి పండుకున్నాం, ఉదయం నిద్రలేసాం, నిన్న పని చేస్తాం, ఈరోజు ఈ పని చేస్తాం అనుకుంటున్నాం. కానీ మనం గుర్తించవలసిన విషయం ఏంటంటే, ఈరోజు దేవుడు మరలా నీ ఎడల దీర్ఘశాంతాన్ని కనపరుస్తూ ఉన్నాడు. ఎందుకంటే నీవు రక్షించబడాలని, ఎందుకంటే నీవు నరకము నుంచి తప్పించబడాలని, ఎందుకంటే నీవు నరకము నుంచి తప్పించబడు నిమిత్తము మచ్చలేని జీవితాన్ని జీవించాలని, నిష్కలంకమైన జీవితాన్ని జీవించాలని. ఈరోజు ఉదయకాలంలో దేవుడు మనతో చాలా స్పష్టంగా మాట్లాడుతున్నాడు. సో కాబట్టి మన టార్గెట్, మన గురి ఏమై ఉండాలంటే, ప్రభువా, నేను నీ రాజ్యమును స్వతంత్రించుకొనున్నట్లుగా నీవు నా ఎడల చూపిస్తున్న దీర్ఘశాంతాన్ని నేను దుర్వినియోగం చేసుకోకుండా సద్వినియోగం చేసుకుంటూ రక్షించబడి మచ్చలేని జీవితాన్ని, నిష్కలంకమైన జీవితాన్ని జీవించడానికి నాకు సహాయం చేయండి. పేతురు జ్ఞాపకం చేస్తున్నాడు. ఈ మాటలు పౌలు ద్వారా కూడా మీరు అనేకమైన సార్లు విన్నారు. పౌలు కూడా అనేక సార్లు తన పత్రికల్లో మీకు విషయాలని మీకు తెలియపరిచాడు. ఇప్పుడు ఇదిగో నేను కూడా మీకు తెలియపరుస్తున్నాను. మరలా దేవుడు తన సేవకుల ద్వారా మీతో మాట్లాడుతూ ఉన్నాడు. బహుశా ఈరోజు నేను ఈ అంశాన్ని మీతో మాట్లాడుండొచ్చు, ఇదే అంశం మీద ఇంతకు ముందు, లేకపోతే రెండు దినాను, లేకపోతే ఒక వారం రోజుల క్రితము ఇంకొకరు కూడా మీతో మాట్లాడి ఉండవచ్చు. దేవుడు మరలా మరలా మాట్లాడుతున్నాడు, అవకాశం ఇస్తున్నాడు. పేతృత్వం ద్వారా మాట్లాడాడు, పౌలు ద్వారా కూడా మాట్లాడాడు, ఆ తర్వాత ఉన్నటువంటి వారి ద్వారా కూడా దేవుడు సంఘముతో మాట్లాడుతూనే ఉన్నాడు. ఎందుకు మాట్లాడుతున్నాడంటే ఆయన వారి ఎడల, లేకపోతే మన ఎడల, లేకపోతే నా ఎడల ఎంత దీర్ఘశాంతాన్ని చూపిస్తున్నాడో తెలియచేయడానికి. అందుకోసమే ఈరోజు ఈ ఉదయకాల సమయంలో నేను నువ్వు శ్వాస తీసుకోగలుగుతున్నాం. వీటిని గూర్చి తన పత్రికలన్నిటిలోనూ బోధించుచున్నాడు. అయితే వాటిలో కొన్ని సంగతులు గ్రహించుటకు కష్టమైనవి. వీటిని విద్యావిహీనులను, అస్థిరులైన వారును తక్కిన లేఖనములయందు అపార్థము చేసుకున్నట్లు తమ స్వకీయ నాశనమునకు అపార్థము చేయుదురు. ఈవెన్ పౌలు ద్వారా కూడా దేవుడు చాలా సందర్భాల్లో మిమ్మల్ని హెచ్చరించాడు, మీకు ఆ వర్తమానాలు తెలియచేశాడు. అయితే పౌలు లాంగ్వేజ్ కొంచెం కష్టతరంగా ఉంటుంది, మోర్ హైలీ ఎడ్యుకేటెడ్ కాబట్టి. పౌలు థియాలజీ, వేదాంత పరంగా అనేకమైనటువంటి పెద్ద పెద్ద పదాలను ఉపయోగించి ఆయన రాశాడు. నిజంగా మీరు గమనిస్తే ఈరోజు ఒకవేళ మీరు క్రిస్టియన్ లైబ్రరీకి, పెద్ద క్రిస్టియన్ లైబ్రరీకి మీరు ఎక్కడికైనా వెళ్తే, మీరు అక్కడ చూస్తే అత్యధికమైనటువంటి పుస్తకాలు దేని మీద రాయబడ్డాయంటే పౌలు రాసినటువంటి పత్రికల మీద, పౌలు థియాలజీ మీద, పౌలు మైండ్ సెట్ మీద. ఎందుకంటే ఎన్ని పుస్తకాలు రాసినా గానీ పౌలు హైలీ థియాలజీని అర్థం చేసుకోవడం అనేటువంటిది చాలా కష్టం, చాలా కష్టం. సో అందుకని కొంతమంది విద్యాహీనులకు అర్థం కాదు కదా, అందుకని దేవుడు ఏం చేశాడంటే పేతురు లాంటి వాళ్ళ చేత కూడా చాలా సులభమైన పద్ధతిలో రాయించాడు. నేను ఒక మాట చెప్పాలంటే హైలీ ఎడ్యుకేటెడ్స్ ని ఆయన అక్కడ టార్గెట్ చేశాడు దేవుడు. ఈవెన్ ఇల్లిటరేట్ పీపుల్ ని కూడా టార్గెట్ చేశాడు. వాళ్ళకేమో పౌలు ద్వారా తెలియపరిచాడు, వీళ్ళకేమో పేతురు ద్వారా తెలియపరిచాడు. ఏదైనా ఉద్దేశం ఒకటే, మనల్ని మనం మచ్చలేనటువంటి వారముగా దేవుని రాజ్యము కొరకు సిద్ధపరచుకోవాలి. ఒక కన్యక వివాహం కొరకు తను తాను ఏ రీతిగా సిద్ధపరచుకుంటుంది. ఈ మధ్య కాలంలో నేను ఒక కటింగ్ షాప్ కి వెళ్ళాను. కటింగ్ షాప్ కి వెళ్తే ఆయన అడిగాను, అక్కడ ఆల్రెడీ ఒక వ్యక్తి ఉన్నాడు, యవనస్తుడు ఉన్నాడు. అన్న ఎంతసేపు పడుతుందానంటే, తమ్ముడు కనీసం ఒక 2 అవర్స్ పడుతుందా అన్నాడు. టాక్ అయ్యాను, అన్న ఉన్నది ఒకే వ్యక్తి కదా అని అన్నాను నేను. ఉన్నది ఒకే వ్యక్తి కదా అంటే ఆయన కానీ 2 అవర్స్ పడుతుంది తమ్ముడు అన్నాడు. అంత లేట్ ఎందుకు అన్నాను. పెళ్లి కొడుకు తమ్ముడు, ఈరోజు 10 గంటలకు అతనికి పెళ్లి ఉంది, సో కాబట్టి అతనికి సమ్ ఫేషియల్స్ ఇవన్నీ కూడా చెయ్యాలి అని అన్నాడు. అప్పుడు నాకు షాక్ అయ్యా నేను, ఎందుకంటే సహజంగా పెళ్లికి ఆడపిల్లలు బ్యూటీషియన్స్ ని పిలిపించుకొని అలా చక్కగా రెడీ అవుతారు. కానీ ఇప్పుడు పెండ్లి కుమారులు కూడా బ్యూటీషియన్స్ దగ్గరికి వెళ్లి వాళ్ళు తమను తాము ఆ రీతిగా సిద్ధపరచుకుంటున్నారు. ఇక్కడ నేను హైలైట్ చేయాలనుకుంటున్నానంటే, ఒక వివాహం కొరకు మనల్ని మనం ఏ రీతిగా అలంకరించుకొని సిద్ధపడతామో, వివాహం కొరకు అలంకరించుకొని మనల్ని మనం సిద్ధపరచుకుంటామో, అదే రీతిగా దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోవడానికి కన్యకలముగా మనల్ని మనం అలంకరించుకొని సిద్ధపరచుకొని దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకునేటువంటి వారముగా ఉండాలి. అలా ఏ ఒక్కరు కూడా మిస్ కాకూడదని దేవుడు కొంతమందికి పౌలు ద్వారా మాట్లాడిచ్చాడు, కొంతమందికి సులభముగా పేతురు ద్వారా మాట్లాడిచ్చాడు. అయితే కొంతమంది వీటిని అపార్థము చేసుకుని ఉన్నారు, కొంతమంది వీటిని అపార్థం చేసుకుని ఉన్నారు. కొంతమందికి ఈ లేఖనములు అర్థం కాలేదు, వారు తమ స్వకీయ నాశనమునకు అపార్థము చేసుకుంటున్నారు. వాస్తవానికి ఎవరు రైట్ ఎవరు రాంగ్ అని చెప్పలేరు. నేను ఎన్నడూ నానే యూట్యూబ్ లో ఒక డిబేట్ చూశాను, ఆర్టీఎఫ్ వారికి రంజిత్ ఓఫీర్ గారికి. వీళ్ళిద్దరు అంటే సగమే చూశాను, పూర్తిగా చూడలేదు. సో కాబట్టి నేను దాని గురించి మాట్లాడలేను. సో వాళ్ళిద్దరు కూడా ఈ అంత్య దినాల గురించే, ఆయన రాసినటువంటి, రంజిత్ ఓఫీర్ గారు రాసినటువంటి యుగాంతమైనటువంటి పుస్తకం గురించి చర్చిస్తా ఉన్నారు. చాలా వాడావేడిగా ఈ చర్చ జరుగుతూ ఉంది. ఒకళ్ళేమో ప్రీ ట్రిబులే ప్రీ ర్యాప్చర్ ని నమ్ముతున్నారు, మరొకరేమో పోస్ట్ ర్యాప్చర్ ని నమ్ముతున్నారు. ఇప్పుడు ఇది అక్కడ వచ్చినటువంటి గొడవ. ప్రీ ర్యాప్చర్ వేరు, మిడిల్ ర్యాప్చర్ వేరు, పోస్ట్ ర్యాప్చర్ వేరు. ప్రీ ర్యాప్చర్ అంటే శ్రమలకు ముందే సంఘం ఎత్తబడుతుంది. శ్రమలకు ముందే, ఏడేండ్ల శ్రమల కాలం అంటాం కదా, ఆ శ్రమలు ఏడేండ్ల శ్రమల కాలం కంటే ముందు సంఘం ఎత్తబడుతుంది. ఇంకొంతమంది ఏం నమ్ముతారంటే సంఘము శ్రమల మధ్యలో ఎత్తబడుతుంది. శ్రమలు, మూడున్నర సంవత్సరాల శ్రమలు, మిగిలిన మూడున్నర సంవత్సరాల మహాశ్రమలు, ఈ శ్రమల మధ్యలో సంఘం ఎత్తబడుతుంది, శ్రమల కాలంలో కూడా సంఘం ఉంటుంది అని కొంతమంది నమ్ముతున్నారు. అసలు కాదు, ఈ ఏడేండ్ల శ్రమల కాలం అయిపోయిన తర్వాత అప్పుడు ఎత్తబడుతుంది అనేటువంటిది పోస్ట్ ర్యాప్చర్. అది కూడా ఇంకొక సిద్ధాంతం ఉంది. ఇప్పుడు మీరు నన్ను అడగచ్చు, సార్ ఏ సిద్ధాంతం రైట్, ఏ సిద్ధాంతం రైట్ అని ఇప్పుడు నేను చెప్పను. మీరు కూడా వాక్యాన్ని చదివి మీరు పరిశీలన చేసుకొని దేవుడు మీకు ఏ జవాబు ఇస్తే దాన్ని అర్థం చేసుకోండి. కానీ ఒకటి మాత్రం నేను చెప్తాను, అదేంటంటే ప్రీనా మిడిల్ ఆఫ్ పోస్టా, వాట్ ఎవర్ ఇట్ మే బి, వెన్ ఎవర్ ఇట్ మే బి, బట్ ఇట్ ఈస్ ష్యూర్ దాట్ హీఈస్ గోయింగ్ టు కమ్. ఆయన సంఘాన్ని తీసుకుని వెళ్ళడానికి రాబోతూ ఉన్నాడు. సంఘము తనను తాను కన్యకగా అలంకరించుకొని సిద్ధంగా ఉండాలి. ఇప్పుడు ఇది ఎట్లనంటే, ఆయన ఉదయం వస్తాడా, మధ్యాహ్నం వస్తాడా, రాత్రికి వస్తాడని మనం కొట్టుకుంటున్నాం. కానీ ఆయన ఏమన్నాడంటే, నేను ఎప్పుడొచ్చినా గాని ఒక దొంగ వలె వస్తాను, మీరు ఎక్స్పెక్ట్ చేయని విధంగా వస్తాను, మీరు ఇక అంతా బాగుంది ఇప్పుడల్లా ప్రభు రాళ్లే అని అనుకుంటున్నటువంటి సమయంలో వస్తాను, కాబట్టి ఎల్లప్పుడూ మిమ్మల్ని సిద్ధముగా ఉంచుకోండి అని చెప్పి అన్నాడు. సో ఇప్పుడు మన టార్గెట్ ఏంటి, ఆయన ఉదయం వస్తాడా మధ్యాహ్నం వస్తాడని కొట్టుకోవడం కాదు, ఎప్పుడొచ్చినా గాని ఎత్తబడే గుంపులో నేను ఉంటానా లేదా అని మనను మనం సంసిద్ధం చేసుకోవడం. ఇది ప్రాముఖ్యమైనటువంటి విషయం. ఈరోజు అవసరమైన దాన్ని విడిచిపెట్టి అవసరం లేని దానికోసం మనం కొట్టుకుంటా ఉన్నాం. కొంతమంది ఏమో తెల్ల బట్టలు వేసుకుంటేనే పరిశుద్ధత అంటారు, కొంతమంది పూలు నగలేం పెట్టుకోకపోతే పరిశుద్ధత అంటారు. ఈరోజు వస్త్రధారణ గురించి మనం కొట్టుకుంటున్నాం కానీ అంతరంగ జీవితం గురించి మనం కొట్టుకోవడం, ఏది ప్రాముఖ్యమో దాన్ని విడిచిపెట్టి ఏది ప్రాముఖ్యం కాదు దానికోసం ఈరోజు మనం ఫైట్ చేస్తా ఉన్నాం. నేను చెప్పేది సరైన బోధ అంటే లేదు, మేం చెప్పేది సరైన బోధ అని ఒకరికొకరు కొట్టుకుంటున్నారు. క్రీస్తునందు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, సరైన బోధ మనకి ఎక్కడ లభిస్తుందంటే పరిశుద్ధ గ్రంథం. అది నీ చేతుల్లో ఉంది, నీ భాషలోనే ఉంది, నువ్వు కూడా చదువు, నువ్వు కూడా అర్థం చేసుకో. ఈరోజు అనేకమైన బోధనలు ఉన్నాయి బయట. చర్చ్ ఆఫ్ క్రైస్ట్ ఒక బోధ చెప్తా ఉంది, యెహోవా విట్నెస్ ఒక బోధ చెప్తా ఉంది, పెంటెకోస్టల్ మూమెంట్ ఒక బోధ చెప్తా ఉంది, ఇండియన్ పెంటెకోస్టల్ మూమెంట్ మరొక బోధ చెప్తా ఉంది, బ్యాప్టిస్ట్ వాళ్ళు ఇంకొక బోధ చెప్తున్నారు, లూథరన్స్ వాళ్ళు ఇంకొక బోధ చెప్తున్నారు. సో ఎవరికి వాళ్ళు ఒక్కొక్క బోధ చెప్తున్నారు, కానీ వీళ్ళందరినీ కూడా బేస్ బైబిలే చేసుకున్నారు. మధ్యలో కొత్తగా వచ్చిన వాళ్ళు ఈరోజు కన్ఫ్యూజ్ అవుతున్నారు. డోంట్ ఫాలో ఎనీ పర్సన్, వ్యక్తిని వెంబడించొద్దు. ఒక వ్యక్తి చెప్పిందే 100% రైట్ అనుకోవద్దు. ఒక వ్యక్తి మా అయ్యగారు చెప్పిందే 100% రైట్ అని నువ్వు అనుకుంటే నువ్వు అయ్యగారిని వెంబడిస్తున్నావు. ఈరోజు పెద్ద కాకినలో అదేగా జరిగేది. దేవదాస అయ్యగారు ఏం మాట్లాడినా గాని, ప్రసంగం చేసినా గాని దేవదాసయ్య గారు ఉన్నప్పుడు ఇలా చెప్పారు. ఈ రోజు కూడా దేవదాసయ్య గారికి ఆడ సమాధిని కట్టారు. ఆ సమాధి మీద ప్రతి సంవత్సరం మట్టి పోస్తుంటారు, జనాలు చమ్మటి తీసుకుని వెళ్తూ ఉంటారు. ఆ చర్చిలో అక్కడ కుర్చీలో కూర్చోబెడతామని అంటారు. ఆడ ఫోటోలు కూడా అమ్ముతుంటారు, ఒకవైపు నుంచి 3D ఇమేజెస్, ఒకవైపు నుంచి చూస్తే దేవదాసయ్య గారు కనపడదు, ఇంకోవైపు చూస్తే ఏసయ్య గారు పడతాడు. ఎంత దారుణం! వ్యక్తులను వెంబడిస్తే రాత్రి లాస్ట్కి మన పరిస్థితి ఇదే. ఈరోజు నీ చేతుల్లో పరిశుద్ధ గ్రంథం ఉంది, ఆ పరిశుద్ధ గ్రంథము నీ స్వంత భాషలో ఉంది. దేవుడు నీకు చూపించిన అత్యంతమైన కృప అది. మనకి అల్టిమేట్ గా మనం వెంబడించాల్సింది పరిశుద్ధ గ్రంథాన్ని. మనకి మూలము పునాది అన్ని కూడా పరిశుద్ధ గ్రంథమే. బైబిల్ గ్రంథాన్ని చదవండి, స్పష్టంగా చదవండి, చక్కగా అర్థం చేసుకోండి. వాళ్ళు వీళ్ళు చెప్పింది వినొద్దని నేను చెప్పను,
కానీ ఎవరు ఏది చెప్పినా దాన్ని లేఖనాలతో పరిశోధించుకోండి, లేఖనాలతో పరిశోధించుకోండి. అది లేఖనాలతో విభేదిస్తూ ఉంటే దాన్ని పక్కన పెట్టండి, అది లేఖనాలకు అనుకూలపరిస్తే దాన్ని అంగీకరించండి. కానీ మీకు ఒక విషయం చెప్పమంటారా, ఇందాక నేను చాలా చెప్పాను కదా చర్చ్ ఆఫ్ క్రైస్ట్ వాళ్ళు వేరే బోధ చేస్తున్నారు, ఇండిపెండెంట్ పెంటెకోస్టులు వేరే బోధ చేస్తున్నారు, బాప్టిస్టులు ఇంకొక బోధ చేస్తున్నారు, లూథరన్స్ వాళ్ళు ఇంకొక బోధ చేస్తున్నారు, కానీ వీళ్ళందరూ కూడా దేన్ని బేస్ చేస్తున్నారు, ఇదే బైబిల్ గ్రంథాన్ని బేస్ చేసుకున్నారు. మేము మాట్లాడితే బైబిల్ గ్రంథంలోనే మాట్లాడతామని అంటారు, వాక్యం లేకుండా మేమి మాట్లాడమని అంటారు. ఇక్కడే పడిపోతాం మనం, ఇక్కడే మనం పడిపోతాం. సో కాబట్టి మీరు కూడా ప్రభువుని అడగండి, పరిశుద్ధాత్మ దేవుణ్ణి అడగండి, ప్రభువా సర్వసత్యంలోనికి నన్ను నడిపించు. ఎందుకనంటే ద పర్పస్ ఆఫ్ ద హోలీ స్పిరిట్, పరిశుద్ధాత్మ దేవుని యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశమే నిన్ను నన్ను సర్వసత్యములోనికి నడిపించటానికి. సో సర్వసత్యంలోనికి నడిపించడానికి ఆల్రెడీ పరిశుద్ధాత్మ దేవుడు ఉంటే మనం ఆయన్ని విడిచిపెట్టి ఆయన సహాయాన్ని పొందుకోవడం మానేసి టీవీలో ఏ బోధ వస్తే ఆ బోధ, టీవీలో ఏ కొత్త బోధ ఇస్తే ఆ కొత్త బోధను మనం వినేసి మనం ఆ వైపుకి ఆకర్షితులం అయిపోతా ఉన్నాం. బీ కేర్ఫుల్, అంత్య దినాల్లో ఉన్నాము, అంత్య దినాల్లో ఉన్నాము. చాలా మందికి లేఖనాలు అర్థం కావట్లేదు, గ్రహింపు కావడం లేదు, వాళ్ళు అపార్థం చేసుకుంటున్నారు, వాళ్ళు మనం కూడా అపార్థం చేసుకునేటట్లు చేస్తున్నారు. 17 వచనం అంటాడు, ప్రియులారా మీరు ఈ సంగతులు ముందుగా తెలుసుకుని ఉన్నారు గనక మీరు నీతి విరోధుల తప్పు బోధలను తొలగింపబడి మీకు కలిగిన స్థిర మనస్సును విడిచి పడిపోకుండా కాచుకొని ఉండు. క్రీస్తునందు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ సంగతులన్నీ కూడా ముందుగా పరిశుద్ధ గ్రంథంలో లిఖించబడ్డాయి. మీరు తెలియనటువంటి వాళ్ళు కాదు, తెలుసుకున్నటువంటి వారు. కాబట్టి వీటన్నిటినీ ముందుగానే మీరు తెలుసుకుని ఉన్నారు గనుక నీతి విరోధులు తప్పుడు బోధల వలన తొలగింపబడి మీకు కలిగిన స్థిర మనస్సును విడిచి పడిపోకుండా కాచుకొని. ఎవరు కాచుకొని ఉండాలి? నీ ఆధ్యాత్మిక జీవితాన్ని పడిపోకుండా కాచుకోవడం అది నీ బాధ్యత, దట్ ఈస్ యువర్ రెస్పాన్సిబిలిటీ. అంటే నువ్వేం చేయాలి? నువ్వు స్థిరంగా నిలబడాలి, నువ్వు స్థిరముగా నిలబడాలి, నిన్ను జాగ్రత్తగా నువ్వు కాచుకోవాలి. అబద్ధ బోధకులు దేవుని వాక్యాన్ని వక్రీకరిస్తారు, నిజమైన విశ్వాసి వాక్యంలో స్థిరంగా ఉంటాడు. కాబట్టి ఎవరొచ్చి ఎంత వక్రీకరించినా కానీ వారు ఆ స్థిరత్వంలో నుంచి పడిపోరు. ఒక ఉదాహరణ చెప్తాను, బలమైనటువంటి వేరులు ఉన్నటువంటి చెట్టు ఎంత పెద్ద గాలి తుఫాను వచ్చినా గాని అది పడిపోదు, గట్టిగా నిలబడుతుంది. కానీ వేరులు సరిగా లేనటువంటి చెట్టు, వేర్లు సరిగా భూమిలోనికి పాతుకోనటువంటి చెట్టు ఒక గాలి వస్తే అది వంగిపోయి పడిపోతుంది. ఈరోజు చాలా మంది విశ్వాసులు పడిపోతున్నారు. ఎందుకంటే వాళ్ళ వేర్లు, వాళ్ళ పునాదులు వాళ్ళకి సరిగా లేవు. వేర్లు పునాదులు సరిగా లేవు కాబట్టి పడిపోతున్నారు. ఏది సత్యమైన బోధ, ఏది అసత్యమైన బోధ? కొంతమంది క్రీస్తు దేవుడు కాదు అని అంటారు, ఇంకొంతమంది క్రీస్తు కేవలం మనిషి అంటాడు, ఇంకొంతమంది క్రీస్తు ఆయన ప్రవక్త మాత్రమే అని అంటారు. మరి నువ్వేం నమ్ముతున్నావు? బైబిల్ ఏం చెప్తుంది? క్రీస్తుని నువ్వు దేవునిగా అంగీకరించకపోతే, క్రీస్తులో దైవత్వాన్ని నువ్వు గుర్తించకపోతే, క్రీస్తులో దైవత్వాన్ని నువ్వు అర్థం చేసుకోకపోతే ప్రయోజనం ఏంటి నువ్వు క్రైస్తవుడుగా కొనసాగడం వలన? క్రీస్తు మనస్సు ఏంటి? ఈరోజు కొంతమంది లేస్తే డబ్బు గురించే మాట్లాడుతున్నారు, ఇవ్వడం గురించే మాట్లాడుతున్నారు. కానీ నిజంగా మనం యేసును అర్థం చేసుకుంటే, యేసు ఎక్కడ కూడా, ఆ యేసు ప్రభు దగ్గర కూడా ఒక ట్రెజరర్ ఉన్నాడు, ఇస్కరియోతు యూదా. ఎవరైనా కానుకిస్తూ ఉంటే అది అక్కడ సంచిలో ఉంచబడుతుంది. అంటే అప్పుడు కూడా ప్రభు కూడా ఆఫరింగ్స్ తీసుకున్నాడు, కానీ ఆయన ఎక్కడ ఎవరిని అడిగినట్లు మనం చూడం. ఎవరైనా ఇస్తే దాన్ని తీసుకున్నాడు, కానీ దాన్ని తన దగ్గర ఉంచుకోలేదు, ఇస్కరియోతు యూదా దగ్గర పెట్టాడు. ఆదిమ సంఘము తమ చరస్థిర ఆస్తులన్నింటినీ అమ్మి అపోస్తల పాదముల దగ్గర పెడితే ప్రభువా నీ కోసమే సమస్తాన్ని వదులుకొని వచ్చినందుకు ఈ రోజు మమ్మల్ని ఇంతగా బ్లెస్ చేసే ప్రభువా నీకు థ్యాంక్ యూ ప్రభువా అని అనలేదు. వాళ్ళు తెచ్చినటువంటి ఆస్తి పాస్తులన్నింటినీ కూడా వాళ్ళ దగ్గర ఉంచుకోకుండా అక్కర గల వానికి వాళ్ళు పంచిపెట్టేశారు. దే రిమైన్ ఎంటీ. ప్రభువుని వెంబడించడానికి ఎంటీగా వచ్చారు. ఆ తర్వాత చరస్థిర ఆస్తులు నమ్మి వాళ్ళ దగ్గర వాళ్ళ పాదాల దగ్గర తెచ్చి పెట్టినా గానీ వాళ్ళు ఎంటీగానే ఉండడానికి ఇష్టపడ్డారు. కానీ ఈరోజు మనము లేస్తే ప్రాస్పరిటీ గురించి వింటున్నాం, లేస్తే ప్రాస్పరిటీ గురించి వింటా ఉన్నాం. సో బీ కేర్ఫుల్. ఈరోజు పాపం గురించి, పశ్చాత్తాపం గురించి, మారు మనసు మా గురించి మాట్లాడేటువంటి సేవకులు తక్కువైపోయారు. లేస్తే అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు, స్వస్థతలు, మిరాకల్స్, ఆశీర్వాదాలు వీటి గురించే మాట్లాడేటువంటి సేవకులు చాలా మంది ఉన్నారు. మనకు కూడా అవే నచ్చుతున్నాయి. ఎవరైనా పాపాన్ని ఖండిస్తూ ఉంటే మనకు నచ్చడం లేదు. పరిశుద్ధత వైపుకు వెళ్ళండి అని ఎవరైనా బోధిస్తే అది మనకు నచ్చడం లేదు. బీ కేర్ఫుల్. మనం పరిశుద్ధంగా, నిష్కలంకంగా, నిర్దోషులముగా జీవించడం అత్యంత ప్రాముఖ్యం. అదే దేవుని రాజ్యానికి మనల్ని చేరుస్తూ ఉంది. ప్రియులారా, మీరు ఈ సంగతులు ముందుగా తెలుసుకొని ఉన్నారు గనుక మీరు నీతి విరోధులు తప్పు బోధల వలన తొలగింపబడి మీకు కలిగిన స్థిర మనస్సును విడిచి పడిపోకుండా కాచుకొని ఉండి, పడిపోకుండా కాచుకొని ఉండడం అది నీ బాధ్యతే. నువ్వు మాటి మాటికి పడిపోతూ ప్రభా, నువ్వే నాకు సహాయం చే ప్రభా, నువ్వు నన్ను నిలబెట్టు ప్రభా, నా వల్ల గాడవలేదు ప్రభా, కుదరదు. నీ ప్రయత్నం కూడా నువ్వు చేయాలి. నీ ప్రయత్నం అంటే నువ్వేం చేయాలి? నువ్వు మోకరించు, ఉపవాసం ఉండు, కన్నీరు కార్చు, ప్రభువును అడుగు, ప్రభువా నేను నిలవబట్టడానికి సహాయం చేయి. నీ వైపు నువ్వు ప్రయత్నం చేస్తే ఆయన నీ అంతరంగంలో ఉన్నటువంటి ఆశను బట్టి ఆశ కలిగిన ప్రాణాన్ని తృప్తిపరుస్తాడు. నువ్వు ఏదో పై పై పెదవులతో ప్రభా నన్ను లేవనెత్తు ప్రభా, నేను పడిపోతున్నాను ప్రభా, నాకు సహాయం చేయి ప్రభా అని నువ్వు పై పెదవులు గుండా కొన్ని మాటలు పలికేసి, ఏడ్చేసి, కన్నీరు కార్చేసి ఆ తర్వాత మరల వెళ్ళి నీ ఇష్టానుసారంగా నువ్వు జీవిస్తే ప్రయోజనం ఏంటి? దేవుడికి నీ అంతరంగాన్ని చూస్తాడు, నీ హృదయాభిలాషను చూస్తాడు. నిజంగా నీకు ఆశ ఉండి ఆశతో నువ్వు ప్రార్థన చేస్తే అప్పుడు ఆయన నీ ఆశను తృప్తిపరుస్తాడు. పడిపోయినటువంటి సహోదరుడా, ఉదయకాల సమయంలో లేచి నిలబడడానికి ప్రయత్నం చేద్దామా? పడిపోబోతున్నటువంటి సహోదరుడా, పడిపోకుండా జాగ్రత్త పడదామా? పడిపోయినటువంటి స్థితిలో ఉన్నటువంటి సహోదరుడా, లేచి నిలవబడదామా? పడిపోవడానికి సిద్ధముగా ఉన్నటువంటి సహోదరుడా, జాగ్రత్త పడదామా? క్రీస్తు దేవుని బిడ్డలారా, 18వ వచనం, మన ప్రభువును రక్షకుడనైన యేసు క్రీస్తు అనుగ్రహించు కృప యందు జ్ఞానమందును అభివృద్ధి పొందుడి ఆయనకి ఇప్పుడును యుగాంత దినము వరకును మహిమ కలుగునుగాక. ఆమేన్. మన ప్రభువును రక్షకుడనైన యేసు క్రీస్తు అనుగ్రహించు కృపయందు జ్ఞానమందు అభివృద్ధి పొందుడి. ఈరోజు నువ్వు మరలా ఉదయకాల సమయంలో ఈ మాటలు వింటున్నావంటే, ఈ హెచ్చరికలు వింటున్నావంటే దానికి కారణం ఏంటో తెలుసా? దేవుని కృప. దేవుని కృప ఇంకా నీ మీద, నా మీద ఉంది కాబట్టి ఆయన మరలా మరలా మనతో మాట్లాడుతున్నాడు, మరలా మరలా మనల్ని ఆయన హెచ్చరిస్తూ ఉన్నాడు. కాబట్టి ఒక క్రైస్తవుడిగా ఈ లోకంలో మనం జీవిస్తున్నప్పుడు మన అల్టిమేట్ గోల్ ఏంటి అనంటే, నిర్దోషులముగాను, నిష్కలంకులముగాను జీవిస్తూ అబద్ధ బోధలకు మనము దూరముగా ఉంటూ స్థిరత్వము కలిగి విశ్వాసములో నిలబడి ఉండటమే. అప్పుడే దేవుని రాజ్యాన్ని మనం అందరం కూడా స్వతంత్రించుకోగలుగుతాం. అదే మన అల్టిమేట్ గోల్. దేవుడి కొద్ది మాటలు మన వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రభువుచితమైన కృపను బట్టి పేతురు రాసినటువంటి 2వ పత్రికను మనం ముగించుకున్నాం. ప్రభుచిత్తమైతే మనము మరొక పత్రికలో ఇంకొకసారి కలుసుకుందాం. దేవుడి కొద్ది మాటలు మన వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. తిరిగి ఈ సమయాన్ని నా అధ్యక్షుల వరకు అప్పగిస్తున్నాను.
లీడర్స్ లేదండి, ఎవరైనా ఒకరు ప్రార్థన చేయండి.